క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవానికి స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మాకు ఇచ్చిన మరొక దినమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరి చేయమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీకు అందరికి మరొకసారి నేను వందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుతానికి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 16 అధ్యాయాలని మనం 2 భాగాలుగా విభాగించుకున్నాము. 1 నుంచి 6 అధ్యాయాల వరకు ఒక భాగంగా, 7 నుంచి 16 అధ్యాయాలుగా రెండవ భాగంగా మనం విభాగించుకున్నాం. 1 నుంచి 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి భాగంలో పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గురించి పౌలు వివరణిస్తా ఉన్నాడు. పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గురించినటువంటి వివరణ 7 నుంచి 16 అధ్యాయాల వరకు కొరింథీ వారు రాసిన ప్రశ్నలకు పౌలు జవాబులు ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా 1 నుంచి 6, 7 నుంచి 16 రెండు భాగాలుగా మనం విభాగించుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మనం మొదటి భాగంలో పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గురించినటువంటి వివరణ ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. అందులో మొదటిది పరిచయము, 1 నుంచి 9 వచనాల వరకు. రెండవది సంఘంలో చీలికలు, 1 అధ్యాయం 10వ వచనం నుంచి 4వ అధ్యాయం 21వ వచనం వరకు. ఈ సంఘంలో చీలికలు కింద మరలా కొన్ని సబ్ పాయింట్స్ ఉన్నాయి. 4 వర్గాలు, జ్ఞానాన్ని గూర్చిన తప్పుడు అవగాహన, క్రైస్తవ పరిచయను గూర్చిన తప్పుడు అవగాహన, సమాధానం లేకపోతే రాజీ కొరకైనటువంటి విన్నపం. ప్రస్తుతానికి మనం ఇక్కడి వరకు మనం ముగించుకున్నాం. ఏ పాయింట్ పరిచయము, బి పాయింట్ సంఘంలో చీలికలు, ఇప్పుడు సి పాయింట్ సంఘంలో నైతిక సమస్యలు. సంఘంలో నైతిక సమస్యలు ఈ భాగాన్ని మనం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ అధ్యాయం 20వ వచనం వరకు చూస్తున్నాం. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ అధ్యాయం 20వ వచనం వరకు సంఘంలో నైతిక సమస్యలు. ఇక్కడ మరలా మనం దీన్ని అంటే 5వ అధ్యాయాన్ని ఒక భాగంగా, 6వ అధ్యాయాన్ని మరొక భాగంగా కూడా మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే అక్రమ లైంగిక సంబంధాలు మరియు సంఘ క్రమశిక్షణ. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చూస్తాము. తర్వాత 6వ అధ్యాయంలో ఏం చూస్తామంటే క్రైస్తవుల మధ్య చెలరేగిన లోక సంబంధమైన వ్యాజ్యాలు. క్రైస్తవుల మధ్య చెలరేగిన లోక సంబంధమైన వ్యాజ్యాలు ఈ భాగాన్ని మనం 6వ అధ్యాయంలో చూస్తాం. సో ప్రస్తుతానికి మనము అక్రమ లైంగిక సంబంధాలు మరియు సంఘ క్రమశిక్షణ 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సో 5వ అధ్యాయంలో మొత్తం మనకి ఎన్ని వచనాలు ఉన్నాయి, 13 వచనాలున్నాయి. ఈ 5వ అధ్యాయం కూడా మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. 1 నుంచి 9 వచనాల వరకు ఒక భాగం, 9 నుంచి 13 వచనాల వరకు ఒక భాగం. ఈ 1 నుంచి 9 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో సంఘంలో జారత్వం గురించి పౌలు మాట్లాడుతున్నాడు, లేకపోతే అక్రమ లైంగిక సంబంధాల గురించి పౌలు దృష్టికి వచ్చినటువంటి సమస్య. సో కాబట్టి దాని గురించి పౌలు ఇక్కడ వివరణ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో సమస్య ఏంటి అంటే 5వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేశాడు, మీలో జారత్వం ఉన్నదాన్ని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్య జనుల్లోనైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు చాలా స్పష్టంగా రెండు సమస్యలు కనబడుతున్నాయి. రెండు సమస్యలు, ఒకటి జారత్వము. ఒక వ్యక్తి జారత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అది ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నాడంటే, ఆ వ్యక్తి తన తండ్రి భార్యనే, పినతల్లినే ఉంచుకున్నాడట. సో ఒకవైపు జారత్వాన్ని జరిగిస్తున్నటువంటి వాణ్ణి మనం చూస్తుంటే, మరొక వైపు అలాంటి వాణిని సంఘంలో పెట్టుకొని ఉప్పొంగుతున్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారట. వాళ్ళు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నారు, లేకపోతే దాన్ని బట్టి వాళ్ళు గొప్ప చేసుకుంటున్నారు. సో వీళ్ళిద్దరినీ కూడా పౌలు ఖండిస్తూ ఉన్నాడు. ఒకటి జారత్వము చెరిగిస్తున్నటువంటి వాణిని, రెండవది జారత్వము జరిగిస్తున్నటువంటి వాణిని ఇంకా వెలివేయకుండా సంఘములోనే పెట్టుకొని ఉప్పొంగుతున్నటువంటి వారు. సో కాబట్టి క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి కొరింథీ సంఘంలో మొదటి నుంచి కూడా పౌలు ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఉప్పొంగుచున్నారు అనని. అంటే ఈ ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో తమను తాము హెచ్చించుకోవడం, గొప్ప చేసుకోవడం, మేమే మహాజ్ఞానులం అని అనుకోవడం, మాకే సమస్తము తెలుసు అని అనుకోవడం. సో కాబట్టి 3 అధ్యాయంలో కూడా పౌలు జ్ఞానాన్ని గురించినటువంటి వాళ్ళ తప్పుడు అవగాహనని ఖండిస్తూ, నాయన మేము మహాజ్ఞానులం అని మీరు అనుకుంటున్నారు, కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు అజ్ఞానము కలిగిన వారిని ఎన్నుకున్నాడు. మేము బలవంతులమని మీరు ఒప్పొంగుచున్నారు, కానీ బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనుల్ని ఎన్నుకున్నాడు అని జ్ఞాపకం చేశాడు. అంటే ఈ ఒక్క విషయంలోనే కాదు, కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళను వాళ్ళు మేమే సంథింగ్ గ్రేట్ అని అనుకుంటూ ఉప్పొంగుతున్నారు. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి చర్య. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, నేను పేర్లు చెప్పను, కానీ వాళ్ళని బట్టి వాళ్ళు ఎలా ఉప్పొంగుతారు, మా సంఘమే పర్ఫెక్ట్, మా సంఘమే రేపు పరలోకానికి వెళ్ళేది, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళరు, ఎవరు విత్తబడరు. సో జాగ్రత్తగా గమనించండి, ప్రభువు పరిచర్య అనేక విధాలుగా ఉన్నది. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. ఎవరికి అప్పగించిన పనిని బట్టి వాళ్ళు వారి పరిధిలో ఆ పనులను వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. సో కాబట్టి నీకు అప్పగించిన పరిచర్యను నువ్వు జరిగిస్తూ ఉన్నావు, దాన్ని బట్టి నువ్వు ఒప్పొంగడానికి వీల్లేదు, మిగిలిన వాళ్ళందరూ తప్పే, వాళ్ళెవ్వరూ సరిగా చేయడం లేదు, నేను మాత్రమే, మేము మాత్రమే పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా టీం పేరు కేర్ మిషన్ అనుకుందాం. సో ఇప్పుడు మేము మాత్రమే, మేము కంప్లీట్గా వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం, మిగిలిన వాళ్ళ ఎవరు కూడా అలా చేయడం లేదు అని చెప్పి ఎదుటి వ్యక్తిని బట్టి నేను ఉప్పొంగడానికి వీల్లేదు, నన్ను నేను హెచ్చించుకోవడానికి వీల్లేదు, నేనెప్పుడు కూడా తగ్గి ఉండాలి. తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడను. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం తెలుసా, ఈవెన్ ఆధ్యాత్మిక స్థితిలో ఉండి దాన్ని బట్టి ఒకవేళ హెచ్చించుకుంటే అతను కూడా పాపం చేస్తున్నాడు. అది ఆధ్యాత్మిక గర్వం వైపు నడిపిస్తుంది, ఆధ్యాత్మిక గర్వం వైపు. మేం మాత్రమే పర్ఫెక్ట్, నేనే పర్ఫెక్ట్, మా సంఘంలోకి ఎవ్వరు కాదు, 24 గంటలు ప్రార్థన చేసేది నేనే, ఉపవాసాలు ఉండేది నేనే, ఈ సంఘం నిలబడిందంటే దానికి గల కారణం నేనే, మా కుటుంబం ఇచ్చే కానుకల్ని బట్టే, మా కుటుంబమే అంత, మేమిచ్చే దశభాగాల్ని బట్టే, మా కానుకల్ని బట్టే అన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అనుకో, బహుశా నువ్వు చేస్తున్నది గుడ్ మంచి పనే, సంఘానికి నువ్వు సహాయం చేస్తున్నావు, ఇస్తున్నావు, మీ కుటుంబం నుంచే అన్ని కానుకలు ఇస్తున్నాయి, కుటుంబంలోని వస్తువులను నువ్వు తీసించుండొచ్చు, కానీ దేవుడు కృప చూపిస్తే నువ్వు అన్ని తీసివ్వగలిగావు, కాబట్టి దాన్ని బట్టి నువ్వు ఉప్పొంగడానికి వీలు లేనే లేదు. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తా ఉన్నాడు. అసలు ఎలాంటి వ్యభిచారం అంటే, కనీసం ఇలాంటి వ్యభిచారం అన్ని జనాంగంలో ఉంటుందా, అది పౌలు ప్రశ్న. కనీసం అన్ని జనులైనా సరే ఇలాంటి వ్యభిచారం చేస్తారా? ఒంట్లో భయం ఉండదా? ఒంట్లో భయం ఉండదా? అరే నా తల్లికి, నా తండ్రికి భార్య అంటే ఆమె నాకు పినతల్లితో, అంటే తల్లి కాక తల్లితో సమానం లాంటిది, అలాంటి వ్యక్తితో నేను ఎలా వ్యభిచారం చేస్తానని. అంటే వావి వరసలు లేనటువంటి విచ్చలవిడితనంతో కలిగినటువంటి అది వ్యభిచారం. అది పౌలుని చాలా దుఃఖపరిచింది. పౌలే దాన్ని బట్టి ఎంత దుఃఖపడితే మరి ప్రభు దాన్ని బట్టి ఇంకెంత దుఃఖపడతాడు? క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఈరోజు సంఘములో ఉన్నటువంటి వారి గురించి మనం మాట్లాడుకుందాం. సంఘం వెలుపల వారితో మనకి అవసరం లేదు, సంఘం లోపల ఉన్నటువంటి వారు విచ్చలివిడితనముతో జారత్వాన్ని జరిగించడం లేదా అక్రమ లైంగిక సంబంధాలు కలిగి ఉండడం లేదా, నీ దేహము అది నీది కాదు, అది ప్రభువు వెలువ పెట్టి కొనబడినది, నీ దేహము దేవుని ఆలయమని తెలియదా, ఈ ఆలయంలో దేవుడు నివసిస్తాడని తెలియదా, ఈ ఆలయం ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడని తెలియదా, మరి అలాంటి దేవుని ఆలయమైనటువంటి ఈ దేహముతో మనము ఏ విధముగా వ్యభిచారము చేస్తాము? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో లైంగికత్వం అనేటువంటిది ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత, ఎవరి చేతుల్లోకి వాళ్ళ చేతుల్లోకి సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత విచారం అనేటువంటిది ఎక్కువైపోయింది. మరీ ఎంత దారుణం అంటే వావి వరసలు కూడా లేకుండా బ్రదర్ బ్రదర్ అంటూనే, సిస్టర్ సిస్టర్ అంటూనే, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటూనే ఉంటారు బయటికి, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటూనే ఉంటారు, లోపల మాత్రం వ్యభిచారాన్ని జరిగిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిని సంఘములో నుంచి వెలివేయాలి. ఇలాంటి వాళ్ళు సంఘములో ఉండడం ప్రమాదకరం. అది సంఘం కానీ సహవాసం కానీ. ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇలాంటి వ్యభిచారం చేస్తూ పబ్లిక్గా వ్యభిచారం చేస్తున్నటువంటి వాళ్ళే, పబ్లిక్గా అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళే సంఘంలో వాళ్ళు పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నారు. సంఘంలో వాళ్ళు పెద్ద పెట్టేసుకొని కూర్చొని ఉన్నారు. మిగిలిన వాళ్ళెవరు కూడా వాళ్ళని ఖండించేటువంటి ధైర్యం లేదు, వాళ్ళని ప్రశ్నించేటువంటి ధైర్యం లేదు. ఒకవేళ పాస్టర్ గారు తప్పు అని చెప్తే, నువ్వెవరు అయ్యా, మేము జీతం ఇస్తే నువ్వు బతుకుతున్నావు, ఉంటే ఉండు లేకపోతే పో అని అంటున్నారు. అలానే సేవకులు 100% ఖచ్చితత్వంతో ఉన్నారని కాదు, ఎందుకంటే సేవకులు కూడా ఎంతో మంది తమ విశ్వాసులతోనే అక్రమ లైంగిక సంబంధాలు కలిగి ఉండడాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నన్ను క్షమించండి మాట చెప్తున్నాను, కనీసం ఈరోజు సంఘంలో 70% మంది అక్రమ లైంగిక సంబంధాలను కలిగి ఉన్నారు. కొంతమంది బహిరంగంగా ఫిజికల్గా, మరికొంతమంది మెంటల్గా మానసికంగా. అంటే వాళ్ళు ఫిజికల్గా డైరెక్ట్గా కలవరు కానీ వాళ్ళు ఆత్మ ద్వారా, లేకపోతే మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, చూపుల ద్వారా కలుస్తుంటారు. పాత నిబంధన ప్రకారం వ్యభిచారం అంటే ఒక స్త్రీ పురుషుడు శారీరకంగా కలవడం. కానీ కొత్త నిబంధన ప్రకారం వ్యభిచారం అంటే ఏంటి? ప్రభు దాన్ని మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మోహపు చూపుతో చూస్తే, ఒక స్త్రీ మరొక పురుషుని మోహపు చూపుతో చూస్తే, ఒక పురుషుడు మరొక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, అక్కడే ఆ క్షణమందే అప్పుడే ఆ వ్యక్తితో వ్యభిచారం చేసినట్లు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా ఆలోచన చేస్తే ఇప్పుడు 100% మంది అనొచ్చా, లేకపోతే 80% మంది అనొచ్చా? మనము బహుశా అవకాశం లేక పాపం చేయడం లేదు, కానీ అవకాశం వస్తే పాపం చేస్తాం. దాన్ని మనం ఎలా రుజువు చేయొచ్చు అంటే, సెల్ ఫోన్ లో మనకు అవకాశం ఉంది కాబట్టి, ఎవరు చూడరు కాబట్టి, డెలీట్ అనే ఆప్షన్ మనకు ఒకటి ఉంది కాబట్టి, పర్మనెంట్ డెలీట్ అనే ఆప్షన్ మరొకటి ఉంది కాబట్టి, మనం విచ్చలవిడిగా ఇష్టానుసారంగా, ఈవెన్ వివాహం కాని వాళ్ళే కాదు, వివాహమైనటువంటి వాళ్ళు కూడా, వివాహమైనటువంటి స్త్రీలు కూడా, వివాహమైనటువంటి పురుషులు కూడా, మీకు తెలుసా చాటింగ్ అనేటువంటిది ఎంత ప్రమాదకరమో. నేను అంటాను, ఒక తెలియని వ్యక్తితో కానీ లేకపోతే తెలిసిన వ్యక్తితో కానీ, ఎస్పెషల్లీ ఒక స్త్రీ పురుషుడితో ఒకరు మాట్లాడాలనుకుంటే, ఇట్స్ బెటర్ ఒక ఫోన్ కాల్ చేసి విషయం ఏంటో మాట్లాడి పెట్టేసేయండి. కానీ చాటింగ్ చేస్తున్నాం అంటే అది నీకు తెలీదు ఎంత ప్రమాదమో. ఎందుకంటే మనిషి కంటికి కనపడ్డు కాబట్టి, మంచి కనపడ్డు కాబట్టి, మాటలు కోటలు దాటుతాయి. తెలియకుండా మాటలు డబల్ మీనింగ్స్ లోకి వెళ్ళడం, ఆ విధంగా ఒకరినొకరు ప్రేరేపించుకోవడం, ఆ విధంగా ఈవెన్ సెల్ ఫోన్ లో చాటింగ్ ద్వారా వ్యభిచారం చేసేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. తీస్తున్నందు ప్రమేయం దేవుని బిడ్డలారా, జారత్వము కొరకు కాదు ప్రభు ఈ దేహాన్ని ఎన్నిక చేసుకుంది. ఇది ఆయన దేవాలయము, ఇందులో ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దేహము నీది కాదు, ఇప్పుడు ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆ విలువ మామూలు విలువ కాదు, ఆయన తన ప్రాణమును, తన రక్తమును, చివరి రక్తపు బొట్టు వరకు దారపోసి వెల చెల్లించి ఈ దేహాన్ని కొన్నాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తు అనేటువంటి సంఘములో, ఆయన శరీరములో ఒక అవయవము నువ్వు. ఇది నా దేహం, నా ఇష్టం అని అనుకుంటే కుదరదు. నా ఇష్టం, నేను ఎలాగైనా చేస్తాను, నన్నెవరు అడిగేది అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవము. ఇప్పుడు నీ దేహములోనే కుడి చెయ్యి, నీతో నాకు సంబంధం లేదు, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను అని చెప్పి, ఇది ఎక్కడో ఒక దగ్గర నిప్పుల్లోనే చెయ్యి పెట్టి కాల్చుకుందనుకో. ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఈ బాధ నీకుండదా? ఈ చెయ్యి నీకేం సంబంధం, నా ఇష్టం, నేను చెయ్యిని నా ఇష్టానుసారంగా నేను కాల్చుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే యూఆర్ అటాచ్డ్ టు ద బాడీ. నువ్వు ఈ చేతికి, నువ్వు ఈ దేహానికి నువ్వు అటాచ్ అయి ఉన్నావు. ఈ చేతి నుంచి నువ్వు వేరుపడలేదు, తెగిపడిపోలేదు. విశ్వాసివైనటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడి, అంటే సీల్ వేయబడి, నువ్వు యు బిలాంగ్స్ టు క్రైస్ట్, నువ్వు క్రీస్తుకు చెందినటువంటి వానిక. ఆయన దేహంలో ఒక అవయవముగా ఉన్నావు. నువ్వు ఈ చేతితో జరిగించే ప్రతి, నీ మనసుతో జరిగించే ప్రతిది, నీ కంటితో జరిగించే ప్రతి దానిని బట్టి ఆయన ఎంతగా దుఃఖపడతాడో. పీసినందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింది పౌరులు జారత్వంలో ఆరితేరినటువంటి వాళ్ళు. యాక్చువల్ గా కొరింది పట్టణంలోనే జారత్వం అనేటువంటిది విచ్చలవిడిగా ఉంది అని కొరింది పట్టణ చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించేయాలి. సో ఆల్రెడీ అంటే ఈ వ్యక్తి సంఘంలోనికి రాకమునిపే కొరింది పట్టణంలో జారత్వం అనేటువంటిది సహజంగా ఉన్నది. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు రక్షించబడి సంఘంలోకి వచ్చాడు, బట్ స్టిల్ హీస్ కంటిన్యూయింగ్ అజారత్వము. అంటే దాని అర్థం ఏంటి? క్షమించండి, స్టిల్ కంటిన్యూయింగ్ అజారత్వాన్ని అంటే, అతడు సంఘంలోనికి వచ్చేటప్పుడు నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనస్సు లేకుండా అతడు లోనికి ప్రవేశించాడంత అర్థం. మారు మనస్సు, పశ్చాత్తాపం లేకుండా అతడు సంఘములోనికి ప్రవేశించాడు. అతడు పాత జీవితాన్ని అలాగే పట్టుకొని సంఘంలోకి వచ్చేటప్పుడు వెనకేసుకొని వచ్చాడు, దాన్ని ఇంకా విడిచిపెట్టల. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మనలో చాలా మంది ఉన్నారు, ఇంకా దాన్ని విడిచిపెట్టలేదు. రక్షించబడక మునుపు నువ్వు ఎలా ఉన్నావో, రక్షించబడిన తర్వాత కూడా నువ్వు ఇప్పుడు అలాగే ఉన్నావు. రక్షించబడక మునుపు నువ్వు ఏ విధమైనటువంటి చర్యలు జరిగిస్తూ ఉన్నావో, రక్షించబడిన తర్వాత కూడా, సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా,
ప్రతి ఆదివారం ప్రతి దినమును వాక్యం వింటున్న తర్వాత కూడా, ప్రభు బలలో పాలిభాగస్థం అవుతున్నప్పటికీ కూడా, స్టిల్ ఇంకా నువ్వు ఆ పాత స్థితిని నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీ పాత జీవితాన్ని ఇంకా నువ్వు విడిచిపెట్టలేదు. ఈరోజు సంఘంలోకి అనేక మంది ఎలా వచ్చేస్తున్నారు? బికాజ్ వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి, వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి వీళ్ళు కూడా క్రైస్తవులుగానే పుట్టి పెరిగిపోతున్నారు, అలాగే వచ్చేస్తా ఉన్నారు సంఘంలోనికి. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, దెర్ ఇస్ నో బై బర్త్ క్రిస్టియన్స్ అకార్డింగ్ టు ద బైబుల్, బట్ ఓన్లీ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ అకార్డింగ్ టు ద బైబుల్. పుట్టు క్రైస్తవుడు ఉండడు, అది తప్పు పదం. అని చాలా నేను పుట్టుతైన క్రైస్తవుని అండి అని అంటాం. దీన్ని సంఘం యాక్సెప్ట్ చేయొచ్చేమో, మనుషులు యాక్సెప్ట్ చేయొచ్చేమో, కానీ ప్రభు యాక్సెప్ట్ చేయడు. నో బై బర్త్ క్రిస్టియన్, పుట్టుకతో క్రైస్తవుడు, నో బోర్న్ అగైన్ క్రిస్టియన్, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడే మాత్రమే దేవుని చేత అంగీకరించబడతాడు. నీ తల్లిదండ్రులు బట్టి నేను కూడా క్రైస్తవుణ్ణి, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుని, పుట్టుకతో క్రైస్తవుని, నో. నువ్వు ఎప్పుడైతే నీ పాపం నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తీస్మం తీసుకుంటావో అప్పుడు క్రీస్తు అనేటువంటి దేహములో సంఘములో అప్పుడు నువ్వు సభ్యుడిగా అంగీకరించబడతావు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, సంఘంలో బాప్తీస్మం లేకుండానే సంఘంలో బాప్తీస్మం తీసుకొని సంఘంలోకి వచ్చేస్తున్నారు, కానీ ఇక్కడ పశ్చాత్తాపం మారు మనసు లేదు. నేనున్న చోట నేను ఇక్కడికి వచ్చే సమయానికి ఈ ఇక్కడున్న సంఘ కాపర్లు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు వస్తే చాలు, 13-14 సంవత్సరాలు వస్తే తీసుకెళ్లి వాళ్ళ నీటిలో ముంచేస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒకరోజు యూత్ మీటింగ్ అందరినీ నిలబెట్టి వీళ్ళందరినీ అడిగాను, హూ ఈజ్ జీసస్, వై యూ హ్యావ్ టేకెన్ బాప్టిజం? యేసు ఎవరు? సమాధానం లేదు. మరి ఎందుకు బాప్టిజం తీసుకున్నావు? సమాధానం లేదు. అదేమనంటే, పాస్టర్ గారు ఇచ్చారు సార్ అందుకే తీసుకున్నాం, మా మమ్మీ డాడీ చెప్పారు సార్ అందుకే తీసుకున్నాం. చూసారా? అప్పుడు నేను డైరెక్ట్ గా పెద్దల్ని నిలబెట్టాను, సేవకు నిలబెట్టాను. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, అంటే సార్ ఇప్పుడు 10th క్లాస్ దాకా మన కంట్రోల్ ఉంటుంది సార్, తర్వాత వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు, అప్పుడు ఎక్కడ అప్పుడు వాళ్ళు ఎట్ట చేస్తారు, ఏంటి ఎట్టుంటారు మనకు తెలియదు, ముందుగానే బాప్తీసం ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా భయంతో ఉంటారు కదా అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇంకొంతమంది కాన్సెప్ట్ ఏంటి, కనీసం బాప్తీసం ఇస్తేనన్నా వీడు మారుతాడేమో అన్నది ఇంకొక కాన్సెప్ట్. ఇంకొంతమంది కాన్సెప్ట్ ఏంటి, అమ్మో సడంగా రేపు ఎవరికైనా జరిగిపోతే అప్పుడు పరలోకానికి వెళ్ళదు కదా, అందుకని బాప్తీసం ఇచ్చేయడం బెస్ట్. రాంగ్ కాన్సెప్ట్. కొంతమంది పెళ్లికి రకరకాలుగా ఇస్తా ఉంటారు కారణాలు. క్రీస్తునందు ప్రభువా, బాప్తీసం ఇస్తేనన్నా మారుతాడేమో కాదు, మారితే ఇచ్చేది బాప్తీసం, మారితే ఇచ్చేటటువంటిది బాప్తీసం. బాప్తీసం పరలోకానికి టికెట్ కాదు, బాప్తీసం తీసుకున్నంత మాత్రం నువ్వు రేపు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతావని కాదు, కానీ నువ్వు పశ్చాత్తాప మారు మనసు పొందాలి. నేను పాపిని అని నువ్వు గుర్తెరగాలి, నాకు రక్షకుడు అవసరమని గుర్తెరగాలి, ఆ రక్షకుడు క్రీస్తు మాత్రమే గుర్తెరగాలి. నీ గత జీవితం విషయమే నువ్వు పశ్చాత్తాపడాలి, మనస్సును మార్చుకోవాలి. ఆ తర్వాత నువ్వు బాప్తీసం అనేటువంటిది సంఘం ఎదుట నువ్వు బహిరంగంగా ఇచ్చే సాక్ష్యం మాత్రమే. సో ఇక్కడ బాప్తీసం అనేది నా టాపిక్ కాదు, బట్ సంఘంలోనికి ఈరోజు ఏ విధంగా జ్వరబడుతున్నారని చెప్తున్నాను నేను. ఈ విధంగా పశ్చాత్తాపం మారు మనసు లేకుండా జ్వరబడుతున్నారు కాబట్టి ఇంకా గత జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్నారు, గత జీవితాలు అలాగే జీవిస్తున్నారు. ఇంతకుముందు నీకు ఎంత కోపం ఉందో ఇప్పుడు కూడా నీకు అంతే కోపం ఉంది. ఇంతకుముందు నీ కోపాన్ని ఎలా ప్రదర్శించావో ఇప్పుడు కూడా నీ కోపం వస్తే నువ్వు అలాగే ప్రదర్శిస్తున్నావు. ఇంతకుముందు నువ్వు ఎలా క్షమించలేకపోయావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే క్షమించలేకపోతున్నావు. ఇంతకుముందు నువ్వు ఎలా ద్వేషిస్తున్నావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే ద్వేషిస్తున్నావు. ఏం మార్పు లేదు. పైగా దాన్ని బట్టి మీరు ఒప్పొంగుతున్నారు, మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. క్రీస్తునందు ప్రేమ దేని బిడ్డలారా, దాన్ని పౌలు ఇక్కడ ఖండం చేస్తా ఉన్నాడు, దాన్ని పౌలు ఇక్కడ ఖండం చేస్తున్నాడు. రెండోది ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాళ్ళని మీలో నుండి వెలివేసిన వారు కాదు. ఒకవేళ నువ్వు కాకపోతే సరే, ఒకవేళ సంఘములో ఇలాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మిగిలిన వాళ్ళకి ఏమి రావాలంట, దుఃఖం రావాలి. ఒక దైవజనుడి దగ్గర విన్నాను, వినాశనం అయిపోతున్నటువంటి సంఘమును గూర్చి, లేకపోతే వినాశనం అయిపోతున్నటువంటి వ్యక్తిని గూర్చి విమర్శించుట కంటే విజ్ఞాపన చేయటం మంచిది. బట్ ఈరోజు మన సంఘంలో ఏం జరుగుతుంది, ఒకవేళ అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మనం కూర్చొని ఆ వ్యక్తిని విమర్శిస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వానికి అవకాశం ఉంది కాబట్టి వాడు పాపం చేశాడు, నీకు అవకాశం లేదు కాబట్టి నువ్వు పాపం చేయడం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవా. అందుకని విమర్శించవద్దు. ఏమో అవకాశం వస్తే, అలాంటి సందర్భం వస్తే నువ్వు కూడా తప్పు చేస్తావేమో. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. కాబట్టి అలాంటి వ్యక్తి మనలో ఉంటే వాడిని విమర్శించడం కాదు, దుఃఖపడి విచారించాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. నిజంగా భారం ఉన్నటువంటి వ్యక్తి. రెండవది, పౌలు చెప్పిన ప్రకారం మొదటిసారి అతన్ని పిలిపించి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి. అతడు వింటే సరే, వినకపోతే కొంతమంది పెద్దల్ని తీసుకుని వెళ్ళి మరలా చెప్పించాలి. అప్పటికీ వినకపోతే, అప్పుడు అతడు అలాగే కొనసాగిస్తుంటే అతని సంఘంలో నుంచి వెలివేయాలి, బయటికి పంపించాలి. ఎందుకని, తా జడ్డ కోతి ఉనమంతా జడిచిందంట. సో ఇప్పుడు ఇలాంటి వాడు సంఘంలో ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటి చర్యలే చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రభావం నెక్స్ట్ జనరేషన్ మీద పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ జనరేషన్ మీద క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో ఒక పెద్దగా నువ్వు తప్పు చేస్తూ ఉంటే గుర్తు పెట్టుకో, నీ నెక్స్ట్ జనరేషన్ యవనస్తులు, వాళ్ళ నెక్స్ట్ నీ తర్వాత వాళ్ళు, నీ తర్వాత కాబోయే లీడర్స్, వాట్ దే ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. యవనస్తులు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ వస్తున్నటువంటి జనరేషన్ సండే స్కూల్ పిల్లలకి నువ్వు ఒక మాదిరివి. నువ్వు కూడా అలాగే చేస్తా ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు నీ దగ్గర నుంచి? సండే స్కూల్ టీచర్స్ గా ట్రైనింగ్ చేస్తున్నారు, యవనస్తులు లీడర్స్ గా ఉంటారు, తర్వాత వాళ్ళే ఎవరో ఒకరిని చూసుకుని, అన్నిళ్ళు చూసుకుని లేచి వెళ్ళిపోయి వివాహాలు చేసుకుంటా ఉన్నారు. నువ్వు ఏం నేర్పిస్తున్నావు నీ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ కి? అందుకోసమే ఇలాంటి వారికి ఇట్స్ బెటర్ టు గివ్ పనిష్మెంట్. ఇలాంటి వారిని సంఘములో నుంచి వెలివేయుట మంచిది. అయితే డైరెక్ట్ కాదు, మొదటికి ఒకటికి రెండు సార్లు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, పెద్దలతో మాట్లాడించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రేమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి రెండు సమస్యలు. ఒకటి విచ్చలవిడి వ్యభిచారము, అక్రమ లైంగిక సంబంధము, వావి వరసలు లేనటువంటి సంబంధము కలిగి ఒకడు సంఘంలో ఉంటాడు. ఇలాంటి వాడిని తీసి పక్కన పెట్టాడని పౌలు చెప్తున్నాడు. ఎందుకనంటే ఆ కిందకు వస్తే పౌలు అంటాడు, కింద వారు చదువుకుంటూ వద్దాం, ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యము ఇలాగూ చేసిన వాడిని ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయును మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాణ్ణి సాతానికి అప్పగించవలేను. పౌలు జ్ఞాపకం చేస్తున్నాను, శారీరకంగా నేను దూరంగా ఉన్నాను కానీ నా ఆత్మ మాత్రం అక్కడే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నా మనస్సంతా, ఎందుకంటే కొరింది సంఘం కొరకు పౌలు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. మిగిలిన ప్రాంతాల్లో వారం రోజులు, రెండు రోజులు, లేకపోతే 10 రోజులు ఉంటే ఒక కొరింది పట్టణంలో 1.5 సంవత్సరం ఉన్నాడు. కొరింది పట్టణంలో 1.5 సంవత్సరం బహుభయంకరమైన విచ్చలవిడితనం, వ్యభిచారం, జూదము, విగ్రహారాధన, భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతంలో దేవుడు పౌలుతో స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ నాకు బహు విశేష జనమున్నది, నువ్వు భయపడక ఉండి మాట్లాడవు. పౌలు ఈ ప్రాంతంలో వాళ్ళని తురన్ను అనేటువంటి పాఠశాలలో కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైన్ అప్ చేసి వాళ్ళని సిద్ధపరిచి ఇంత కష్టపడి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఈరోజు వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే పౌలకు దుఃఖం ఉండదా? పౌలు అంటాడు, నేను దేహముగా ఎక్కడో ఉన్నను, బట్ నా మనస్సంతా కూడా, నా ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇది సంఘ కాపరకు ఉండవలసినటువంటి భారము, సంఘ కాపరకు ఉండవలసినటువంటి బాధ్యత. లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తిని, ఒక వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించో, అయిపోలా అయిపోలా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు అంటే దాని అర్థం ఏంటి, నీ మనసంతా అతని చుట్టూ తిరుగుతూ ఉంది. ఎప్పుడైనా కనబడితే ప్రజలు ఎలా ఉన్నావు, ఆ మనసంతా నీ వైపే ఉంది. ఈ మధ్య కాలంలోనే దాదాపు ఇక్కడికి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత ఒక ఇప్పుడు దాకా అస్సామీస్, ఎందుకంటే మిస్సింగ్ ట్రైబల్స్ లో ఉన్నాడు, స్థానికులతో పరిచయాన్ని పెంచుకుంటూ ఇద్దరు అస్సామీస్ కి జస్ట్ రక్షణ సాక్ష్యాన్ని వాళ్ళకి చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. వాళ్ళిద్దరికి షేర్ చేసుకున్నాను, నేను జస్ట్ నా టెస్టిమోనీని షేర్ చేసుకున్నాను. ఇన్ని రోజులు నేను ఒక మిషనరీ లేకపోతే ఒక పాస్టర్ అంటే విషయాల్ని జస్ట్ నేను హైడ్ చేస్తూ వచ్చాను. మనం ఎందుకు తొందరపడి మనం పబ్లిక్ అయ్యి మళ్ళీ మనం బయటికి గెంటించుకునే వరకు ఉండాలి, ఇక్కడ మనం చేయాల్సిన పని చాలా ఉంది అని. దాన్ని ఎవరైనా అడిగిన, నేను లా కాలేజ్ స్టూడెంట్, ఇక్కడ నేను లా చదువుకోవడానికి వచ్చానని చెప్తూ ఉండేవాడిని. వీళ్ళ వాళ్ళని తయారు చేస్తూ వాళ్ళ వాళ్ళని వాళ్ళ మధ్యలోకి పంపిస్తూ ఉండేవాడిని. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి అవకాశం వచ్చింది, వీళ్ళిద్దరితో షేర్ చేసుకున్నాను. ఎస్, ఐఎమ్ ఎ క్రిస్టియన్ మిషనరీ, ఐ కేమ్ హియర్ టు సర్వ్ యువర్ పీపుల్ అని చెప్పాను. నేను ఆ మాట చెప్పక ముందు వాళ్ళు మా కాంపౌండ్కి వచ్చారు, వెటనరీ డాక్టర్ ఆయన మా కాంపౌండ్కి వచ్చాడు, అంటే మా కుక్కకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాడు. అప్పుడు బైబిల్ క్లాస్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఆయన వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, లోపల మీరు ఏం చేస్తున్నారంటే ఏం చెప్దాం మనం అని అన్నాను. అంటే నా భార్య అనింది, ఎంతకాలం దాగుడు మొత్తలు, ఎంతకాలం మనం దాపెడతాం, ఏం అవసరం లేదు చెప్పేసి ఆ బైబిల్ స్కూల్ జరుగుతుందని చెప్పు, ఏం జరిగితే జరుగుతుంది అని అనింది. సరే మావిడ ఇంకా కాన్ఫిడెన్స్ ఆ మాట అన్నప్పుడు ఇంక మనం ఎందుకు మనం భయపడాలి, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత సార్ అసలు ఏంటి క్యాంపస్ ఏంటి ఇదంతా అంటే ఇంకప్పుడు వాళ్ళకు ఓపెన్ చెప్పాను. దానికి గల కారణం ఇది, మేము మతాన్ని మార్చడానికి రాలేదు, బట్ దేవుని ప్రేమను చూపించడానికి వచ్చాం, దేవుని ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి వచ్చాం. వాళ్ళకు ఒక ప్రశ్న, మీ ఊర్లో ఎన్నో గ్రామాలు ఉన్నాయిగా, వాటన్నిటినీ విడిచిపెట్టి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి? అప్పుడు నేను చెప్పానంటే మా ప్రాంతంలో ఆ దేవుని ప్రేమను చూపించడానికి చాలా మంది ఉన్నారు సార్, కానీ ఇక్కడ చాలా కొద్ది మంది ఉన్నారు. దట్స్ వై వీ కేమ్ హియర్. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అంటే పౌలు ఏమంటున్నాడంటే, శారీరకంగా నేను దూరంగాను, నా మనసు అంతా కూడా అక్కడే ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత పౌలు ఇక్కడ 4-5 వచనాలు చదివితే ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాణ్ణి సాతానునికి అప్పగించవలెను అని అంటున్నాడు. ఇక్కడ దానికి ముందు మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి 3వ వచనంలో, నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమే సమీపముగా ఉండి, ఓకే అది వేరు. తర్వాత మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యమును ఇలాగో చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను అని అంటున్నాడు. ఇదివరకే తీర్పు తీర్చాను. క్రీస్తునందు ప్రేమ నిలబడలేరు. ఇక్కడ ఒక మన సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే తన సవతి తల్లితో వ్యభిచారం చేసిన వ్యక్తి విషయంలో పౌలు ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఈ విధంగా చెప్పడంలో పౌలు అర్థమేంటి, తీర్పు తీర్చవద్దని యేసు ప్రభువే స్వయంగా ఆజ్ఞాపించాడు. అది మనం మత్తయి సువార్త 7:1 చూస్తాం. మరి ఇప్పుడు పౌలు యేసు ప్రభు యొక్క ఆజ్ఞను మీరుతున్నాడా? ప్రశ్న. క్రైస్తవులు ఒకరినొకరు తీర్పు తీర్చకూడదని పౌలు సహితం కూడా చెప్పాడు. ఎక్కడ? రోమా సంఘానికి రాసిన పత్రిక 14:14 పౌలు ఈ విధంగా చెప్పాడు, క్రైస్తవులు ఒకరినొకరు తీర్పు తీర్చకూడదని. ప్రభు మత్తయి సువార్త 7:1 మీరెవరికి తీర్పు తీర్చవద్దని చెప్పన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి పౌలు యేసు ప్రభు యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడా, లేకపోతే అతడు తన ఉపదేశముతోనే వ్యతిరేకిస్తున్నాడని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ దీనికి జవాబు ఏంటంటే, అలా అని కాదు. పౌలు యేసు ఆజ్ఞను గాని లేక తన సొంత ఉపదేశమును కానీ వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే వాస్తవానికి తీర్పు అనేటువంటిది రెండు రకాలుగా ఉంది. మనం తికమక్క పడవచ్చు, బట్ మీకు ఇంకొంచెం స్పష్టంగా అర్థం అవడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మనిషిని వెలుపల పని లేక నడవడికకి సంబంధించినది ఒక రకమైన తీర్పు. ఒక మనిషిని అంతరంగ స్వభావము మరియు అభిప్రాయమునకు సంబంధించినది రెండవ రకమైన తీర్పు. తీర్పు తీర్చకుడి అన్న యేసు ఆజ్ఞ ఈ రెండవ రకమైన తీర్పు అంతరంగ పురుషునికి సంబంధించినటువంటిది. ఒక అంతరంగ ఒక వ్యక్తి యొక్క అంతరంగ స్వభావము మరి అభిప్రాయమునకు సంబంధించినది ఇది రెండవ రకమైన తీర్పు. ప్రభువు చెప్పినప్పుడు తీర్పు తీర్చకుడని ఈ రెండో రకానికి సంబంధించింది పౌలు చెప్పింది కానీ ఈవెన్ ప్రభువు చెప్పింది కానీ. ఇక్కడ ఒక మనిషి యొక్క బాహ్యముగా కనబడేటువంటి పని మరియు ప్రవర్తనను తీర్పు తీర్చుట లేక అంచనా వేయట అవసరము యుక్తము. అయితే అంతరంగ పురుషుని తీర్పు తీర్చడం యోగ్యమైనది కాదు. ఎందుకంటే వాస్తవానికి అతని అంతరంగంలో ఏ ఉందో అది ఒక మనిషిని ఆత్మకే తప్ప ఇంక వేరెవరికి కూడా తెలియదు అది. సో కాబట్టి అతని అంతరంగంలో ఏ ఉందో దాన్ని మనం ఆలోచన చేసి మనం ఏదో ఊహించేసుకొని ఆ వ్యక్తికి తీర్పు తీర్చడం రైట్ కాదు. కానీ బహిరంగంగా వెలుపల కనబడుతున్నటువంటి పాపము అది స్పష్టంగా కనబడుతుంది. అది వ్యభిచారం కానీ త్రాగుడు కానీ చూదం కానీ ఇలాంటి వాడిని తీసుకొచ్చి సంఘంలో పెద్దగా నిలబెట్టి వానికి బాధ్యతలను అప్పగిస్తే ఈ ప్రభావము నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది. కాబట్టి బహిరంగంగా కంటికి కనబడుతున్న దాన్ని అది కూడా దేన్ని బట్టి రెండు కారణాలు. ఒకటి వాడు నశించిపోతున్నాడు పనిచేస్తున్నటువంటి వాడు, రెండవది వాడు ఇతరులకి కూడా అంటే సంఘంలో ఉన్నటువంటి ఇతరులకు కూడా వాడు ప్రమాదకరంగా మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వానిపైన మనము తీర్పు తీర్చమని పౌలు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మరొక విషయాన్ని గమనిస్తే పౌలు తీర్పు ఒక మనుషుడు తన సవితి తల్లితో వ్యభిచారం చేసిన దాని విషయమే గాని ఆ మనిషి యొక్క ఆత్మ పైన తీర్పు కాదు. ఓకేనా? ఎందుకంటే ఆ ప్రత్యేక సమయంలో అది పాపమునకు సంబంధించిన తీర్పు లేక నిర్ణయము పౌలు తీర్పు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని మనం కింద వచనాలు చదువుకుంటూ వస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. మీరు 7వ వచనం, మీరు పులిసిన పిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను గనక పాతదైన పులిపిండితో నన్ను దుర్మార్గతి దుష్టత్వమునకు పులిపిండితో నన్ను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పౌలు సంఘములోని పాపమును ముద్దంతటిలోని కొంచెము పులిసిన పిండితో పోలుస్తున్నాడు. పులిపిండి అనేటువంటిది వాస్తవముగా అతి సున్నతమైన రూపము గల సూక్ష్మ జీవులు. కొన్ని పులిసిన జీవ కణాలు పిండి ముద్దలో కలిపితే ఆ ముద్ద పిండంతటా వ్యాపించి పిండిని కాల్చినప్పుడు అది ఉబ్బునట్లు చేస్తా ఉంది. అదేవిధంగా కొంచెము పులిసిన పిండి మొత్తము రొట్టెనంతటిని కూడా అది మార్చేస్తోంది. బైబిల్లో పులిసిన పిండి అను పదము పాపమునకు లేక చెడుకు ఒక గుర్తుగా సహజంగా వాడబడినట్లు ఈవెన్ మనం మార్క్స్ వార్త 8:15 కూడా మనం చూడొచ్చు. పౌలు కొరింథీ సంఘంలోని రెండు ముఖ్యమైన పాపముల గురించి వ్రాశాడు. అవి అహంకారము మరియు జారత్వము. ఏ విధముగా పులిసిన పిండి కొంచెమైన ముద్దంతటిని పులియజేస్తుందో అలాగే ఈ రెండు పాపములు సంగమునంతటిని వ్యాపించి దాన్ని అపవిత్రము చేస్తాయి. అర్థమవుతున్నా? ఇందుకు పౌలు తీర్పు తీర్చమన్నాడు. ఇందుకు పౌలు నేను ఆల్రెడీ ఆత్మమూలముగా అక్కడ ఉండి నేను ఆ వ్యక్తిని నేను తీర్పు తీరుస్తున్నానంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ పౌలు తీర్పు తీరుస్తున్నది ఆ వ్యక్తి యొక్క ఆత్మకు కాదు కానీ ఆ వ్యక్తి చేసినటువంటి పాపమునకు. క్రీస్తునందు ప్రేమించండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు పాపిని ప్రేమించే దేవుడు కానీ పాపమును అసహించుకునేటువంటి దేవుడు. ఆయన నీ చర్యల్ని అసహించుకుంటున్నాడు కానీ లిటరల్ గా నిన్ను కాదు. ఎందుకంటే లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు ఆయన తన రెండు చేతులు చాచి వారిని తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనం యిర్మీయా గ్రంథము యెషయా గ్రంథం చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంటాడు, మీరు అనేక మంది విటకాండ్రతో వ్యభిచారము చేసినను మిమ్మల్ని తిరిగి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను అని అంటాడు. తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి, నేను మీ వ్యభిచారాన్ని ఖండిస్తున్నాను, మీ చర్యలను ఖండిస్తున్నాను. బట్ లిటరల్ గా మీరు కాదు, ఎందుకంటే ఏ ఒక్కరు నశించడం దేవుని చిత్తం కాదు, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడం అది ఆయన చిత్తం కాదు. ఆయనకు తెలుసు, ఆయన చేశాడు కాబట్టి ఆ నరకం ఎంత భయంకరమైనటువంటిదో. నువ్వు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న సమస్యలు వస్తే నేను తట్టుకోలేవు, అలాంటిది ఆ నరకంలో నువ్వు ఏ విధంగా బాధను అనుభవిస్తావు ఆయనకు తెలుసు, ఎందుకంటే అది ఆయనే చేశాడు. ఎవరి కొరకు? అపవాదికి, వాడు అనుచరుల కోసం. కాబట్టి నువ్వు దాంట్లో పడ్డం ఆయనకి ఇష్టం లేదు, కాబట్టి నువ్వు లోబడకపోయినప్పటికీ కూడా, నువ్వు తిరస్కరిస్తున్నప్పటికీ కూడా ఆయన్ని పాపమును ఖండిస్తూ నిన్ను మాత్రం తిరిగి రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇదే యిర్మీయా గ్రంథంలో ఉంటుంది. ఒకడు తన భార్యను, ఒక స్త్రీ తన భర్తను పరిత్యజించి ఆమె వెళ్ళిపోయి వేరొకనితో వ్యభిచారం చేస్తే అలాంటి స్త్రీని మరలా ఎవరైనా తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి కాపురం చేస్తారా? చేయరు కదా. కానీ నేనైతే మీరు అనేక మంది విటకాండ్రతో వ్యభిచారము చేసినను, ప్రతి కొండ ప్రతి చెట్టు ప్రతి పొట్ట కింద మీరు వ్యభిచారము చేసినను తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఏ ఒక్క వ్యక్తి నశించడం ఆయనకి ఇష్టం కాదు. ఆయన పాపమును ఖచ్చితంగా అసహించుకునేటువంటి దేవుడు, నీ చర్యల్ని అసహించుకునేటువంటి దేవుడు, కానీ నిన్ను కాదు. అందుకోసమే ఈ ఉదయకాల సమయంలో ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, అది నువ్వు విచ్చలవిడితనముగా వ్యభిచారంలో ఉన్నావో, లేకపోతే జారత్వంలో ఉన్నావో, వావి వరసలు లేనటువంటి జారత్వంలో నువ్వు ఉన్నావో, లేకపోతే నీవు స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచిపెట్టి స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులతో అవాంఛనీయమైన సంఘటనలు జరిగిస్తున్నటువంటి అలాంటి దుష్టత్వంలో ఉన్నావో, వాట్ ఎవర్ ఇట్ మే బి, గాడ్ ఈస్ కాలింగ్ యూ బ్యాక్. ఈరోజు దేవునికి హెచ్చరికనిస్తున్నాడు. అలాంటి వాళ్ళు బహిరంగంగా చెరిగిస్తూ ఉంటే అలాంటి వాడిని సంఘములో నుంచి పెద్దగా తొలగించండి, పక్కన పెట్టండి. దెన్ హీ విల్ రిగ్రెట్. ఎందుకు వాడిని సంఘంలోంచి పక్కన పెట్టాలి? ఎందుకు వాడిని సంఘం నుంచి పక్కన పెట్టాలంటే, కనీసం అలాగానన్నా నేను తప్పు చేశాను అని వాడు గుర్తెరిగి రిగ్రెట్ అయ్యి పశ్చాత్తాపడి మరలా వెనక్కి వస్తాడేమో. వాడి ఆత్మ రక్షించబడాలి, వాడు నశించిపోకూడదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వాడిని బయటికి పంపించేటప్పుడు పౌలు అంటాడు, బహుశా ఒకవేళ నువ్వు కూడా అలాంటి స్థితిలో పడిపోయే అవకాశం ఉంటుందేమో, జాగ్రత్తగా నువ్వు నిలబడి అలాంటి వాడిని బయటికి పంపించాలి. ఎందుకు బయటికి పంపించాలి? జ్ఞాపకం చేసుకోండి, వాడు నాశనమైపోవాలని కాదు, అలాగైనా వాడు పశ్చాత్తాపడు తను చేసిన తప్పు అని గుర్తెరిగి తిరిగి వస్తాడేమో, ఆ భారంతో పంపించాలి, ఆ భారంతో వెలివేయాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నన్ను క్షమించండి, మాట చెప్తున్నాను, ఈరోజు కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ లో సంఘ పెద్దలుగా ఉండే వాళ్ళందరూ కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు. బయట సిగరెట్ తాగుతారు, లోపలికి వచ్చి ప్రకటనలు చేస్తారు. బయట పచ్చి బూతులు మాట్లాడతారు, లోపలికి వచ్చి వాళ్ళు సంఘంలో పెద్దలుగా చలామణి అవుతా ఉంటారు. అలాంటి వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే ఎక్కువ దశభాగాలు ఇచ్చేది వాళ్ళే, కానుకలు ఇచ్చేది వాళ్ళే, వాళ్ళు లేకపోతే సంఘంలో కార్యక్రమాలు జరగవు. డైరెక్ట్ గా అలాంటి వాళ్ళకి సూటిగా మనం చెప్పగలమా? ఇక్కడ సేవకులు రాజీ పడిపోతున్నారు. సో ఒకవేళ ఈ మాటలు వినేటువంటి వాళ్ళు ఎవరైనా సేవకులు ఉంటే, నెవర్ కాంప్రమైజ్. చాలా మంది అనుకుంటుంటారు, మేం జీతం పడేస్తే సందుకొని మేం జీతం పడేస్తే అని అంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా భయపడిపోయి, అమ్మో ఇప్పుడు నన్ను ఉద్యోగాలు నుంచి తీసేస్తే, నన్ను ఈ పాస్ట్ జాబ్ నన్ను ఇక్కడ తొలగి చేసిన బయటకు వచ్చేసి మళ్ళీ నేను ఇబ్బంది పడాలి. క్రీస్తునందు ప్రేమ, నేనేమంటానంటే ఒక సేవకుడిగా ఇతరులకు చెప్పేది సలహా ఏంటంటే, ఇన్ కేస్ వాళ్ళ అంటే మేము జీతం ఇస్తే నువ్వు బతుకుతున్నావు అని అంటే, నువ్వు జీతం ఇవ్వడం ఆపేయి, నువ్వు జీతం ఇవ్వడం ఆపేయి, నేను ఎలా బ్రతుకుతానో చూడని ఛాలెంజ్. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నిన్ను పోషిస్తాడు. అంతేకాని వాళ్ళు ఏదో మేము జీతం ఇస్తున్నా నువ్వు బతుకుతున్నావు అంటే కుదరదు. వాళ్ళు జీతం ఇవ్వకపోయినా దేవుడు నిన్ను పోషిస్తాడు, ఎందుకంటే నువ్వు ఆయన చేత పిలువబడ్డావు, నువ్వు ఆయన చేత పిలువబడ్డావు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి, ఆలోచించేయండి. సో ఇలాంటి పిండిని సంఘములో ఉంచుకుంటే అది సంఘమంతటికి కూడా ప్రమాదము. ఇలాంటి పులిసిన పిండి మిగిలిన పిండంతటిని కూడా అది పాడు చేస్తుంది. ఆ 7 వచనాల్లో అంటాడు, ఇది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండవలని కోరుచున్నాను, ఆయనను ఒకడొక విధమునను మరి ఒకడు మరి ఒక విధమునను, ప్రతి మనుషుడు తనకున్న కృపావరం క్షమించండి. 8 వచనం చదువుతున్నాను, గనుక పాతదైన పులిసిన పిండితో నన్ను దుర్మార్గతయు దుష్టత్వమునకు పులిపిండితో నన్ను కాకుండా నిష్కాపఠ్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించుదుము. నిష్కాపఠ్యము సత్యము, నిష్కాపఠ్యము సత్యము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిష్కాపఠ్యము దానికి ఇంగ్లీష్లో ఇవ్వబడిన పదము సిన్సియారిటీ. సిన్సియారిటీ, సత్యము, ట్రూత్, ఈ విధంగా మనం జీవించాలి. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సేవకుడు అన్నాడు, ఈరోజు అట మనకి అట విశ్వాసులకి సంఘంలో సీనియారిటీ పెరుగుతుందంట. సీనియారిటీ పెరుగుతుంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వ్యక్తి సంఘంలో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల క్రితం రక్షించబడ్డాడు, సీనియారిటీ పెరుగుతూ ఉంది కానీ సిన్సియారిటీ తగ్గిపోతూ వస్తుంది. వాస్తవానికి రెండు బ్యాలెన్స్ అవ్వాలి. నీకు ఎంత సీనియారిటీ పెరుగుతుంటే సిన్సియారిటీ కూడా అంతే పెరగాలి. బట్ అన్ఫార్చునేట్లీ సీనియారిటీ ఎంత పెరుగుతుందో సిన్సియారిటీ అంత తగ్గిపోతూ వస్తూ ఉంది. వాస్తవానికి సంఘంలో కావాల్సింది సీనియారిటీ కాదు కానీ మెచ్యూరిటీ, ఎదుగుదల కాదు పరిపక్వత. ఎదుగుదల అంటే ఇక్కడ నా ఉద్దేశం టైం పీరియడ్ అనమాట, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం అది కాదు, అది కాదు. కానీ పరిపక్వత కలగాలి, పరిపక్వత రావాలి, అది సిన్సియారిటీ అంటే. పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడు? క్షమిస్తాడు, ఓర్చుకుంటాడు, తగ్గించుకుంటాడు, అవసరమైతే ఒక స్టెప్ దిగి ఓడిపోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడు సత్యము కలిగి జీవించాలి, ట్రూత్. ఈరోజు మనం వీటిని మిస్ చేస్తా ఉన్నాం. 9 వచనం నుంచి 13 వచనం వరకు భాగాన్ని నేను తర్వాత మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుతానికి మనం 5:1 వచనం నుంచి 8 వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ జారత్వం గురించి మనం చూశాము, తర్వాత జారత్వాన్ని బట్టి ఉప్పొంగుతున్నటువంటి వారిని మనం చూశాము. ఇలాంటి వారి విషయంలో పౌలు తీర్పు తీరుస్తున్నానని చెప్తున్నాడు. అయితే తన ఉపదేశానికి తాను వ్యతిరేకంగా కాదు, కానీ బహిరంగంగా బాహ్యంగా వెలుపట అతిక్రమమైనటువంటి చర్యలు జరిగిస్తున్నటువంటి వారిని సంఘంలో నుంచి వెలివేయాలంటున్నాడు. దాని ఉద్దేశం ఆ వ్యక్తి కంప్లీట్ గా సార్వత్రిక సంఘంలో నుంచి వెళ్ళిపోవాలని కాదు, స్థానిక సంఘంలో నుంచి ఆ వ్యక్తిని పనిష్ చేయాలి. ఎందుకు అనంటే ఆ విధము చేతనైన నేను తప్పు చేశానని ఆ వ్యక్తి తెలుసుకొని పశ్చాత్తాపడి మళ్ళా తిరిగి రావాలనే ఉద్దేశమే. ఒకవేళ అలా చేయకపోతే అది ఒక పులిసిన పిండిగా ఉండి మిగిలిన పిండంతటిని, మిగిలిన ముద్దంతటిని కూడా పాడు చేస్తుంది. ఈవెన్ వాడు కూడా నన్ను ఎవరు ప్రశ్నించడం లేదు కాబట్టి నేను చేస్తుంది సరైనదే అనుకుంటాడు, వాడు అలాగే వెళ్ళిపోతా ఉంటాడు. నేను చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, నా బిడ్డ, చిన్న బిడ్డ ఒక చిన్న తప్పు చేసింది. నేను కోపం తెచ్చుకొని అంటే పెద్దల్ని ఎదురు తిరిగి మాట్లాడింది, మా నాన్నని ఎదురు తిరిగి మాట్లాడింది. అప్పుడు అమ్మాయి ఎంత, 2వ క్లాస్ అమ్మాయి. నేను కొడతా ఉన్నాను, మా అమ్మ వచ్చి, ఏ అప్పుల చిన్నపిల్ల, అప్పులకేం తెలుసు, ఎందుకు అప్పుల అంట కొడతావు అని అడింది. అప్పుడు నేనేం జవాబిచ్చానంటే, ఆ అమ్మాయి చిన్నపిల్ల అని నాకు కూడా తెలుసు, అమ్మాయి తెలియక చేసిందని కూడా నాకు తెలుసు. మరి ఎందుకు కొడుతున్నానంటే, అమ్మాయి తప్పు చేసిందని కాదు కానీ తాను చేసింది తప్పు అని తెలియజేయడానికి. ఇప్పుడు నేను కొట్టలేదనుకో, నా బిడ్డే చిన్నపిల్ల కదా తెలియదని నవ్వుకున్నాను అనుకో, అప్పుడు ఆ బిడ్డ ఏమనుకుంటుంది, ఓ నేను చేసింది రైటే అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు నేను ఒక దెబ్బేయడం ద్వారా ఏమవుతుంది, ఓ ఇది తాను తప్పు చేస్తూ నేను చేసింది తప్పు అని తెలుసుకుంటుంది. సో అందుకోసం నేను దెబ్బేస్తున్నాను అంతే. దట్ ఈస్ డిసిప్లైన్. డిసిప్లైన్, శ్రీకృష్ణ గ్రంథం వెళ్ళారా, అదే అక్కడ పౌలు జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు నువ్వు ఒక దెబ్బ వేయడం ద్వారా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా నేను చేసింది తప్పు అని వారికి అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే నేను చేస్తుంది రైట్ అని వాడు అనుకుంటాడు. ఆ విధంగా నువ్వు వాడిని పాడు చేస్తున్నావు. ఇంకా తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతలు గమనించండి, బిడ్డలు తప్పు చేస్తుంటే మీరు వాళ్ళ తల్లిదండ్రులు దండిస్తున్నప్పుడు మీరు మీరు అలవాకండి. మీరు వెళ్ళి దాంట్లో కలగ చేసుకోవద్దు. బిడ్డ తప్పు చేసినప్పుడు, తల్లిదండ్రులు శిక్షిస్తున్నప్పుడు అమ్మమ్మ తాతలుగా మీకు ప్రేమ ఉండొచ్చు. వాళ్ళు కొట్టేటప్పుడు వెళ్ళొద్దు. వాళ్ళు కొట్టేసిన తర్వాత అప్పుడు కావాలంటే బిడ్డల దగ్గరికి తీసుకుని అప్పుడు చాక్లెట్ ఇచ్చి, అరే డాడీ ఎందుకు కొట్టాడు తెలుసా, మమ్మీ ఎందుకు కొట్టింది తెలుసా, ఇదిగో నీ తప్పు చేశావు, ఇలాంటి తప్పు చేయకూడదు రానా అని చెప్పాలి కదా. వాడు చిన్నపిల్లలు, వాడికి ఏం తెలుసు, ఓ తెగ కొట్టేస్తా ఉన్నావు. చాలా మంది బిడ్డలు పాడైపోవడానికి అమ్మమ్మ తాతయ్యలు నానమ్మల తాతలు వాళ్ళ అతికారాపం కారణమవుతుంది. ఇంకొన్ని దగ్గరలా తండ్రి దండిస్తూ ఉంటే తల్లి పక్కకు వచ్చి, నీకేం తెలియదులే, మీ నాన్నకేం తెలియలేరా, నువ్వు రారా అని చెప్పి లాక్కొని వెళ్తున్నావు. నువ్వు ఎంత బంగారు తల్లివో తెలుసా, నీ చేతుల ద్వారా నువ్వే నీ బిడ్డను పాడు చేస్తా ఉన్నావు. తల్లి దండిస్తుంటే మీ అమ్మకేం తెలియదురా, మీ అమ్మ వేస్ట్, అనవసరంగా బిడ్డను కొడతా ఉంటా అని చెప్పి లాక్కి వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు ఒక బంగారు తండ్రివి, నీ చేతులతో బంగారంగా నీ బిడ్డను పాడు చేస్తా ఉన్నావు. ఈరోజు చాలా మంది బిడ్డలు పాడైపోవడం గల కారణం తల్లిదండ్రులే. వాళ్ళు అతిగారపోవడానికి గల కారణం అమ్మమ్మ తాతలు నానమ్మ తాతలే. క్షమించండి, ఈ విధంగా చెప్తున్నాను. క్రమశిక్షణ అది సంఘంలో కానీ కుటుంబంలో కానీ బిడ్డల దగ్గర కానీ అవసరం. చిన్నపిల్లని వెలకేసుకుని రావద్దు. ఈరోజు డాక్టర్లు ఏం చెప్తున్నారు, 3 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి వారికి సమస్తం అర్థమవుతుందంట. కనీసం వాడు 50% అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ సెల్ ఫోన్ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల పిల్లోడికి అర్థమైపోతుంది. 3 సంవత్సరాల పిల్లోడికి నా చిన్నపాప ఐదో తరగతి ఇంకా పిల్ల ఫస్ట్ క్లాస్ కూడా రాలా, యూకేజీ. నేను నా భార్య మాట్లాడుకుంటూ, కనీసం మన బిడ్డలకి ఏమీ కూడా మనం ఇవ్వలేము ఫ్యూచర్లో మనం ఏమి లేదు, మనం ఎందుకంటే వాళ్ళ కోసం ఏం ఆస్తిపాస్తులు మనం ఏం కూడబెట్టట్లేదు కదా, కూడబెట్టలేము కూడా పరిస్థితి. అది నేను చేస్తున్నట్టే, కనీసం ఇద్దరు ఆడపిల్లల మీద సుకన్య సమృద్ధి యోజన కొంచెం వేస్తా ఉన్నాను. అది నా భార్యతో నేను మాట్లాడుకుంటాను, మీద డిస్కస్ చేసుకుంటా ఉన్నాను. కనీసం దాంతో ఆ సుకన్య సమృద్ధి ఎంత వస్తే అంత, దాంతో ఒక చిన్న స్థలం పిల్లలకి పెళ్లి అయిన తర్వాత కనీసం మా నాన్న ఇది ఇచ్చాడు అని చెప్పుకోవడానికి ఏదైనా ఒక చిన్న స్థలం తీసిద్దాం అని. నేనంటే రండి, నా చిన్న కూతురు పిల్ల యూకేజీ అంటుంది, అయ్యో నువ్వు ఇల్లు ఒక్కటి తీస్తే ఇంట్లో సామాన్లు ఎవరు తీసిస్తారయ్యా, ఇంట్లో సామాన్లు కూడా తీసి వల్లా అని అంటుంది యూకేజీ పిల్ల. మేం బెత్తర భయం, ఏమనుకుంటున్నామంటే అదే రేపు నాకు పెళ్ళి అయిపోతే అప్పుడు మీరు నాకు సామాన్లు అన్ని తీసేయాలి కదా, బహుశా నేను పెళ్ళి అయితే మీ దగ్గరికి ఎప్పుడు రాలేనేమో, అప్పుడప్పుడే వస్తానేమో. అంటే మేము ఎక్కడ ఉంటామంటే నేను అక్కడే కదా ఉండేది, ఇంకా మీ దగ్గరికి అప్పుడప్పుడే కదా వచ్చి వెళ్తాను, అమ్మ కూడా అంతే కదా, అమ్మ ఇప్పుడేమన్నా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుందా అని అనింది. చూసారా, 5 సంవత్సరాల పిల్ల ఎంత మెచ్యూరిటీ ఇప్పుడున్నటువంటి వీడియోస్ని బట్టి, వాళ్ళు అన్ని చూస్తూ ఎంత నేర్చుకుంటున్నారు. సో కాబట్టి చిన్న బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు దండిస్తున్నప్పుడు మీరు అడ్డల్లద్దు, క్రమశిక్షణ చేయండి. వాడు చిన్నపిల్లడు, వాడికి ఏం తెలియదని వెనకేసుకొని రావద్దు, వానికి అన్ని తెలుసు. రెండోది, వాడు తప్పు చేశాడని కాదు, వాడు చేసిన తప్పు అని తెలియచేయడానికి ఇదే క్రమశిక్షణని సంఘంలో పాటించమని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని కుటుంబంలో కూడా పాటించండి, ఆర్గనైజేషన్స్ లో కూడా పాటించండి, సంస్థల్లో కూడా పాటించండి. లేకపోతే, క్రమశిక్షణ చర్యలు లేకపోతే మనం దగ్గరుండి వ్యక్తిని పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు తప్పు చేసిన వాడు ఒక తప్పు అయితే, ఆ తప్పు చేస్తున్నటువంటి వాడిని సమర్థించడం మరొక తప్పు. తప్పు చేసిన వాడిని నువ్వు సమర్థించకపోయినా నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు రెండవ తప్పు చేస్తున్నావు, ఇంకొక తప్పు చేస్తున్నావు. నాకెందుకులే అనుకోవడం కూడా తప్పే. హీస్ బ్రదర్ ఇన్ క్రైస్ట్, షీఈ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్. అయితే నువ్వు అక్కడ వాళ్ళు విమర్శించడం కాదు, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూడో వ్యక్తి దగ్గర చెప్పడం కాదు, ఆమెట్ట ఈయనెట్ట కాదు, నేరుగా అవతి దగ్గరికే వెళ్ళు, ప్రేమతో చెప్పు, ద్వేషంతో కాదు, అసూయతో కాదు, ప్రేమతో ఖండించు. చెప్పిన మాట వినకపోతే ఇది సంఘ పెద్దలకు ఇవ్వబడినటువంటి పద్ధతి బాధ్యత. మీరు వాళ్ళని సంఘంలో నుంచి వెలివేయండి. క్రీస్తునందు ప్రేమ నిలబడాలి.
నేను ముగిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఒకవేళ అలాంటి పులిసిన పిండి మనలో ఉన్నా, మన సంఘములో ఉన్నా, జాగ్రత్త పడదాం, సరిచేద్దాం, ఆ వ్యక్తులను ప్రభు కొరకు సంపాదించుకుందాం, అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుందాం. అది వాని యొక్క క్షేమం కొరకే కాని ఆ వ్యక్తి యొక్క నాశనం కొరకు కాదు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.